నా చిన్నప్పుడు నాన్న నన్ను బాలానందం ప్రోగ్రాంకు తీసుకెళ్లడం నాకు గుర్తొస్తోంది. న్యాపతి రాఘవరావు దంపతులు అన్నయ్య అక్కయ్యలుగా కార్యక్రమం నిర్వహించేవారు. కార్యక్రమానికి వచ్చే పిల్లల్ని వాళ్ళు సొంత పిల్లల్లా చూసుకునేవారు. తెలుగులో పిల్లల కార్యక్రమాలకు ఒరవడి దిద్దింది ఆ దంపతులే, ముఖ్యంగా రాఘవరావు గారు. ఆ కార్యక్రమంలో నేనేదో పాడినట్లు కానీ మాట్లాడినట్టు కానీ నాకు గుర్తులేదు. అక్కడే రతన్ ప్రసాద్ గారు నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు చేసేవారు, చిన్నపిల్లని, అందున ఉషశ్రీ కూతుర్ని. ఆ రోజుల్లో నాన్న రతన్ ప్రసాద్ గారు కార్మికుల కార్యక్రమాన్ని చేసేవారు. అందులో కార్మికులు పనుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు తెలుసుకోవాల్సిన చట్టాల వివరాలు చెప్తూ ఉండేవారు. అప్పట్లో ఆలిండియా రేడియోలో శ్రోతలకు ఉల్లాసం కలిగించే కార్యక్రమాలతో పాటు ఉపయోగించే కార్యక్రమాలు కూడా ప్రసారం చేసేవారు. ప్రభుత్వం ప్రజలకి మంచి విషయాలు తెలియచేయడానికి రేడియోని చక్కగా వాడుకునేది. అయితే విజ్ఞానదాయకమైన కార్యక్రమాలని వినోదాత్మకంగా అందించడం సులభం కాదు. అలాంటి కార్యక్రమాన్ని కూడా సరదాగా నలుగురికి ఆసక్తి కలిగేలా నడిపేవారు నాన్న. ఆ కార్యక్రమంలో నాన్న పేరు మల్లేష్ అని గుర్తు. రతన్ ప్రసాద్ గారిని రమణక్కానో చిన్నక్కానో అనేవారు. సత్యనారాయణ గారు అనుకుంటా ఏకాంబరంగా ఉండేవారు. ఈ మధ్య కలిసినప్పుడు కూడా రతన్ ప్రసాద్ గారు ఆ రోజులు తలుచుకుంటూ నాన్నను గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లోనే కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమం కూడా చేసేవారు నాన్న. ఆ కార్యక్రమంలో నాన్న పేరేమిటో గుర్తుకు రావడం లేదు. అందులోనే అనుకుంటా శారద అశోకవర్ధన్ గారు, హేమలత గారు కూడా ఉండేవారు. నాన్న కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమం చేస్తూ ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదని చెప్తున్న రోజుల్లో నాన్నకి మేము ముగ్గురు ఆడపిల్లలం. అలాంటి నాన్న ఆ కార్యక్రమం చేయడమేమిటని అనుకునే ఉంటారు. ఆ కార్యక్రమం నాన్న చేస్తూ ఉండగానే ఆఖరిది కళ్యాణి పుట్టింది, నలుగురం అయ్యాం. అప్పుడు నాన్న పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని, ఆ విషయం ఎలా తెలిసిందో అమ్మ ఏడుపు, మగపిల్లాడు పుట్టాలి కదా అంటూను. నాన్న, నేను చేస్తున్న ఉద్యోగమే కుటుంబ సంక్షేమం గురించి. మగపిల్లాడు కావాలంటూ నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోకపోతే నా ఉద్యోగమైపోతుంది అని చెప్పారు. అది అబద్ధమే అయినా నిజం. నాన్న మగపిల్లాడే కావాలని అనుకోకపోవడం నిజమైన నిజం. తనకి ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు అని నాన్న ఒక్కరోజు కూడా ఎవరితోనూ అనలేదు. ఇంకా పైపెచ్చు నాకు నలుగురు ఆడపిల్లలే అని గర్వంగా చెప్పేవారు. చెవులకి మనస్సుకి ఎంత మధురంగా వినిపించేవో ఆ మాటలు. ఇంగ్లీష్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారే అలాగా, నాన్న హైదరాబాద్ ఆలిండియా రేడియో జీవితంలో ముఖ్యమైనది చివరిగా గుర్తుచేసుకుంటున్నాను. అది లాల్ బహదూర్ శాస్త్రి గారి హైదరాబాద్ పర్యటన సందర్భంగా నాన్న చేసిన ప్రత్యక్ష ప్రసారం. పాకిస్తాన్తో యుద్ధానికి అవసరమైన నిధులను పోగు చేయడం కోసం అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశమంతా తిరుగుతూ హైదరాబాద్ వచ్చారు. ఆయన పర్యటనని ప్రత్యక్ష ప్రసారం చేసింది హైదరాబాద్ ఆలిండియా రేడియో. ఆ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నాన్నకు అప్పగించారు. అప్పటికి నాన్న ఆలిండియా రేడియోలో చేరి ఎక్కువ కాలం అవ్వలేదు. అయినా నాన్న అంతకుముందు చేసిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని బాగా చేయగలరన్న నమ్మకంతో నాన్నకు అప్పజెప్పారు ఆ పనిని. ప్రత్యక్ష వ్యాఖ్యానం ఒక రకంగా నాన్న ఆలిండియా రేడియోలో చేరకముందే నాన్నకి కలిగిన ఓ ఆలోచనకి కార్యరూపం. 1948లో మహాత్మాగాంధీగారి మరణవార్త యావత్ భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా కుదిపేసింది. అప్పుడు జనం మనస్సులు కదిలిపోయేలా గాంధీగారి అంతిమయాత్రకి రన్నింగ్ కామెంటరీ ఇచ్చింది మెల్విన్ డిమెల్లో. గాంధీగారి పార్థివ శరీరాన్ని బిర్లా గృహం నుంచి రాజఘాటుకు తీసుకువెళ్తున్న వాహనం పక్కనే రేడియో వారి వాహనంలో ప్రయాణం చేస్తూ 7 గంటల సేపు డిమెల్లో చేసిన కామెంటరీ విన్న వాళ్లకి వాళ్లే స్వయంగా ఢిల్లీలో ఉండి అంతిమయాత్ర చూస్తున్నామనిపించేలా ఉందని చాలామంది అంటారు. డిమెల్లో చెప్పిన విషయాలు, చెప్పిన తీరు విన్నవారిని దుఃఖసాగరంలో ముంచెత్తాయని ఇప్పటికీ రాస్తూ ఉంటారు. భారతదేశ బ్రాడ్కాస్టింగ్ చరిత్రలో ఆ రోజు డిమెల్లో చేసిన రన్నింగ్ కామెంటరీ చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ 7 గంటల కామెంటరీ ఎందరిందరినో కామెంటరీ వృత్తిగా తీసుకునేందుకు ప్రేరేపించింది అంటారు. 17 ఏళ్ల ప్రాయంలో ఆ కామెంటరీ విన్న జస్దేవ్ సింగ్ అందులో ప్రముఖులు. తర్వాత 40 ఏళ్లకి పైనే భారతదేశ స్వతంత్ర గణతంత్ర దినోత్సవాలకి రేడియోలో, టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు జస్దేవ్ సింగ్. ఆయన ప్రత్యక్ష ప్రసారాలకి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది కూడా. ఆయనకి డిమెల్లో మహాత్మాగాంధీ అంతిమయాత్ర ప్రత్యక్ష ప్రసారమే స్ఫూర్తి. నాన్నకి అంతే. డిమెల్లోని వినే ఆకాశవాణిలో పనిచేసే అవకాశం వస్తే ప్రత్యక్ష ప్రసారం అలా చెయ్యాలి అని అనుకుంటూ ఉండేవాడిని అని చెప్పేవారు నాన్న. 1965లో హైదరాబాద్ ఆకాశవాణిలో చేరిన కొన్నాళ్లకే లాల్ బహదూర్ శాస్త్రి గారి హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేసే మొదటి అవకాశం వచ్చింది నాన్నకి. నాన్న ఉద్యోగానికి కొత్త కానీ మాటకి కాదు. నాన్న మాట రేడియో వాళ్లకి కొత్త కాదు. మొదటి అవకాశం వచ్చింది కదా విజృంభించి ఉంటారు. కొత్త కుర్రాడిని క్రికెట్ టీంలో తీసుకుంటే తన సత్తా ఎలా చూపిస్తాడో అలా చెప్పుంటారు నాన్న. ఆయన చెప్పే భారత కథాపరంగా చెప్పాలంటే తిక్కనగారు రాసిన సింగం బాకటితో పద్యంలో అర్జునుడిలాగా అన్నమాట. విజృంభించి ఉంటారు అని ఎందుకంటున్నానంటే అప్పటికింకా నేను చాలా చిన్నపిల్లని. నాకు నాన్న ఏం చేస్తున్నారో తెలియదు. అప్పుడే కాదు, ఆ తర్వాత కూడా నాన్న చేస్తున్న కార్యక్రమాలు గొప్పదనం నాకు తెలియదు. కొన్నైతే నేను వినలేదు కూడా. ఒక్కోసారి నాన్న ప్రత్యక్ష ప్రసారాలో భారత ప్రసంగాల్లో విన్నవాళ్ళు ఎవరో కనిపించి, నాన్న కార్యక్రమం విన్నాం ఎంత గొప్పగా ఉందనుకున్నావో అని అన్నప్పుడు కూడా నాన్న గొప్పతనం పూర్తిగా నాకు తెలిసిందని నేను అనుకోను. నాన్న ఎప్పుడూ తన పిల్లలు తనని ఒక ప్రముఖుడిగా చూడాలని అనుకోలేదు, నాన్నగా చూడాలని అనుకున్నారు. మేము నాన్న నాన్నగానే చూశాం, అంతవరకు బావుంది. అయితే నాన్న రచనల్ని ప్రసంగాల్ని ఆ రోజు కూడా అనుభవించి ఆనందించి ఉంటే ఇంకా బావుండేది.